విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం ఓం నమశివాయై చ నమశివాయ ఓం నమశివాయై చ నమశివాయ ఓం నమశివాయై చ నమశివాయ అవంతిపురాన్ని ఉజ్జయినీపురాన్ని చేరిన దూషణాసురుడు వాడి సైనికులు ముందు ఆ నగరం చుట్టూతో ఉన్నటువంటి కోట గోడంతా ధ్వంసం చేసి పారవేశారు. మహాప్రాకారం విధ్వంసం చేసి విసిరి పారవేసి లోపలికి ప్రవేశించారు. ఇక అక్కడి నుంచి ఈ పాపాత్ములు చేసిన కృత్యాలు ఒకటి రెండు కదట. కొందరి ఇళ్ళు పడగొట్టారు, కొందరికి చుట్టూతో ఉన్నటువంటి తోటలు విధ్వంసం చేసి పెట్టారు. స్నానం చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న చెరువులు ఉన్నాయి. ఇవాళ మనకి స్విమ్మింగ్ పూల్స్ ఎలాంటివో ఆ రోజుల్లో స్నానాగారాలు అలా ఉండేవి, వాటిని కొంత ధ్వంసం చేశారు. మరికొంతమంది క్రీడా పర్వతాలను నిర్మించుకున్నారు ఇళ్లలో, అవి ధ్వంసం చేశారు. ఈ విధంగా రాక్షసులు ఊరంతా పడి జనాల్ని చితక్కొట్టి పారవేస్తూ ఉంటే, చంపి పారవేస్తూ ఉంటే, స్త్రీలను ఎత్తుకుపోతూ ఉంటే మొత్తం అవంతి నగరం అంతా హాహాకారాలతో ధ్వనించిపోయింది. బాబు అవి రక్షించండి రక్షించండి అనడం మొదలుపెట్టారు జనం. కొందరిని తిన్నారు, కొందరిని చంపారు, కొందరిని చెరసాల పాలు చేశారు. మరికొంతమంది మేమంతా మీ పార్టీ అనండి, మీరు భయపెడితే మీ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎలా ఉంటామండి అని సహజంగా ఎక్కడ అధికారం ఉంటే అధికారం పార్టీలో చేరిపోతుంటారు కదా, అందుకని రాక్షసుల పార్టీలో చేరిపోయాను. జాయ్ దూషణాసురుడికి అన్నారు, జై కొట్టిన వాళ్ళందరినీ జెండా ఇచ్చి ఇదిగో నా దాంట్లో జాయిన్ అయిపోయాను అన్నాడు. ఈ రాక్షసుడికి ఒక లక్షణం ఉందండి. అసలు రాక్షసుల లక్షణం ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీ బలం పెంచుకోవటమే. అందుకని జై కొట్టిన వాళ్ళందరినీ మాత్రం బ్రతకనిచ్చాడు, మిగతా వాళ్ళందరినీ ఎలా వీలుంటే అలా చేశాడు. ఈలోపు ఏం జరిగింది, కొంతమంది రాక్షసులు అన్నారు, ఏమండి వీళ్ళందరినీ మనం ఎంత కొట్టినా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు మనకి. ఈ ఊళ్ళో ఓ మంచి పండితుడు ఉన్నాడు వేదప్రియుడని, అతనికి నలుగురు కొడుకులు, వాళ్ళ ఐదుగురు తమ ఇళ్లల్లో శివలింగాన్ని పార్థివలింగాన్ని చేసుకుని భక్తితో పూజిస్తున్నారు. వాళ్ళు లింగ పూజ చేసినంతకాలం ఈ దుర్మార్గుల్ని రక్షిస్తూనే ఉంటారు. అసలు ఈ శక్తి అంతా వాళ్ళదేట, వాళ్ళ వల్లే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా ఇంత గొప్పవాళ్ళు అయ్యారని విన్నాం. ముందు ఆ వేదప్రియుణ్ణి వాడి కొడుకుల్ని నాశనం చేస్తే మిగతా వాళ్ళంతా వాళ్ళంతటి వాడే నశించిపోతారు. చెట్టును చంపాలంటే కొమ్మలు నరకడం వల్ల ఉపయోగం లేదు, మొత్తం వేరు నాశనం చేసేయాలి, సమూలంగా నాశనం చేయాలి అనగానే వెంటనే రాజుగారు ఈ దూషణాసురుడు తన అనుచరులతో కలిసి వేదప్రియుడున్న ఇంటికి వెళ్ళాడు. వీళ్ళిలా ఆ ఇంటికి వెళ్ళే సమయానికి ఇప్పటికే ఏం జరిగిందో వేదప్రియుడికి బాగా తెలిసిందిలేండి. ఆయన ఇంట్లో రోజులాగే ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు, పార్థివలింగాన్ని. లింగానికి ఎదురుగుండా ఆయన కూర్చున్నాడు, ఆయన చుట్టూతో ఆయన నలుగురు కొడుకులు కూర్చున్నారు. ఈ ఐదుగురు చూడటానికి ఎలా ఉన్నారు, శివుడి యొక్క ఐదు ముఖాల్లో ఉన్నారట. శివుడికి పంచాస్యుడు పంచముఖుడు అని పేరు. అచ్చం శివుడు ఐదు ముఖాలు ఎలా ఉన్నాయో అలా వాడు కూర్చుని భక్తితో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో రాక్షసులు ఆ ఇంటికి అడుగుపెట్టారు. రాక్షసులతో పాటు కొంతమంది ప్రజలు కూడా వచ్చారు. ఈ ప్రజల్ని ఈ పరమ దుర్మార్గులు కొరడాతో కొడుతూ ఉంటే వాళ్ళు, మహానుభావులారా మీరు కూర్చుని మీ పూజ మీరు చేసుకుంటున్నారు, వీళ్ళు మమ్మల్ని బడితి పూజ చేస్తున్నారు, మీది పూజ ఇది పూజ కాకపోతే ఇది బడితి పూజ, కర్రతో చితక్కొడుతున్నారు, దోషణాసురుడికి జయ్యనకపోతే చంపేస్తామంటున్నారు, మాకేమో ఈ దుర్మార్గుడికి జయ కొట్టడం ఇష్టం లేదు, జయ కొట్టకపోతే ప్రాణం పోయేటట్టుంది, ఈ సమయంలో మీరే మీ తపశ్శక్తితో రక్షించాలనగా వెంటనే ఈ నలుగురు తండ్రితో పాటు ఇలా అన్నారట, శ్రూయతాం విద్యతే నైవ బలం దుష్ట భయావకం న శస్త్రాణి తథా సంతి యచ్చతే విముఖా పునః. ప్రజలారా, మిమ్మల్ని రక్షించడానికి మా దగ్గర సైన్యం లేదు, ఆయుధాలు లేవు. సాధారణంగా ఎవరినైనా రక్షించాలంటే వాడి దగ్గర ఆయుధమైనా ఉండాలి, లేదా మంచి బలమైనా ఉండాలి, అది ఇది కాకపోతే ఒంటరిగా ముష్టి యుద్ధం చేసే శక్తి అయినా ఉండాలి, ఇవేవి మన దగ్గర లేవు. ఈ దుర్మార్గులు చంపితే చావడం తప్ప మనం చేయలేము. అయినా మాకు ఒక్క నమ్మకం ఉన్నది, మేము పూజిస్తున్న ఈశ్వరుణ్ణి నిరంతరం భక్తితో శ్రద్ధతో పట్టుకున్నాం, ఈశ్వరానుగ్రహం కలిగితే ఏదైనా జరుగుతుంది, మీరు కూడా ఈ రాక్షసులు కొట్టినా తిట్టినా విడిచిపెట్టకుండా నమస్సేవాయి అనండి, వాళ్ళు ఏం చేస్తే చేయనివ్వండి. ఒక్కసారి మనం గట్టిగా నిలబడితే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. పిరికి వాళ్ళమై క్షణక్షణం చచ్చే కంటే, నీచుల మాట విని వాళ్ళ మార్గంలోకి వెళ్ళి నడుచుకునే కంటే, మనం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణం విడిచిపెట్టినా మంచిది. శాస్త్రం ఏంటి? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్యనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తన ధర్మంలో ప్రాణం పోయినా పర్వాలేదట, స్వధర్మే అంటే తన ధర్మమునందు తన మతమునందు నిధనం శ్రేయ, నిధనం అంటే చచ్చుటడ్డోయ్, తన మతంలో ఉండగా వాడికి ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇందులోనే ఉంటాను అనుకోవాలి. పరధర్మం ఎప్పుడూ ప్రమాదకరమే. తన ధర్మం తన కుటుంబం ఎంత గొప్పదండి, సిద్ధాంతం విడిచిపెట్టేసి ఉపయోగం ఉంది. ఇప్పుడు కలియుగం అయిపోవటం వల్ల డబ్బు పిచ్చి బాగా పట్టేసింది ప్రతివాడికి, ఈ డబ్బు పిచ్చలోంచి బయటపడినంత వరకు వీడికి ఏం ఉండదు అనమాట, ఏం పట్టుకుపోతాడో చచ్చేటప్పుడు తెలియదు అనమాట. ఉన్న నాలుగు రోజులు కూడా అది వచ్చేస్తే బాగుండు ఇది వచ్చేస్తే బాగుండు అనుకుంటాడు. ధర్మ కార్యములకు మాత్రమే ధనం కావాలి, ధనం కష్టపడి సంపాదించాలి, కానీ కష్టపడి సంపాదించిన ఈ ధనమే లోకమంటూ పిచ్చేళ్ళ బతకూడదు. ఈ డబ్బు వల్ల ఎంత పిచ్చెక్కిపోయి కొంతమంది ఎలా తయారయ్యారు తెలుసా? అక్క తమ్ముడిని నమ్మదు, తమ్ముడు అక్కని నమ్మడు, కొడుకు తండ్రిని నమ్మడు, తండ్రి కొడుకుని నమ్మడు, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్యలో సంబంధాలన్నీ పోతున్నాయి. అసలు మానవులు ఎంత దరిద్రంగా ప్రవర్తించాలో అంత దరిద్రంగా ఈ డబ్బు అనేది ఒక జబ్బు వెంటబడి పాడైపోతున్నారు. ఈ పిచ్చి పీరుకి రెండేళ్ళు పోతే, ఇంకో రెండేళ్ళు పోతే డామ్మని శరీరం విడిచిపెట్టేస్తే అప్పుడు కూడా డబ్బు వస్తుందంటే ఈ భూమి మీద ఎంతమందిని చూసాం మన కళ్ళ ముందు? నిరంతరం డబ్బు 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 అని పిచ్చెక్కిపోయి చెయ్యరాని పనులు చేసి నికృష్టపు పనులు చేసి తన వాళ్ళు ఎవరిని బతకనివ్వక పోగేసిన డబ్బు ఏమవుతుంది? నేను మీకు రాసి చెబుతాను, అది ఇలాంటివి తెలుసుకోవాలి. చాలా కాలం క్రితం ఓ పల్లెటూళ్ళో ఊళ్ళు పేరు చెప్పాం, కొన్ని టాప్ సీక్రెట్స్ నేను సుందరకాండని చెప్పాను. నేటికి 34 సంవత్సరాల క్రితం మాట, చదువుకుంటున్న కుర్రగాడిని నేను, హాయిగా చదువుకుంటూనే సుందరకాండని చెప్పాను, 9 రోజులు చెప్పాను. ఆ ఊళ్ళో ఓ ముసలావిడ ఉండేది, ఆ ముసలావిడికి ఎంత పిసిరు కొట్టినట్టు ఇల్లు ఉండేది, ఇల్లు బతికొండగా కొడుకులకి రాసి ఇవ్వలేదు, కూతుళ్ళకి ఇవ్వలేదు, ఆవిడకు 4 కూతుళ్ళు 4 కొడుకులు, వాళ్ళకు 1 రూపాయి ఖర్చు పెడితే ఒట్టండి. పిల్లలేమో ఈ తల్లికి ఎంతో డబ్బు పెట్టి 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 ఈ తల్లి దగ్గర నుంచి 1 రూపాయి రాక చివరికి ఎలా చచ్చిపోయారు, మొత్తం చచ్చిపోయారు. ఈ డబ్బు పెంచుతూ ఆవిడకి ఎవరూ లేకుండా అయిపోయింది. ఆవిడకి 70 ఏళ్ళు వచ్చాయి, పెద్ద ఇల్లు ఉండేదన్నమాట ఆ పల్లెటూళ్ళో. ఆ ఇంటి చుట్టూతో తోట, ఆ తోటలో కరివేపాకు చెట్లు, జామ చెట్లు ఇవన్నీ ఉండేవి. ఆవిడ రోజు ఎంత 70 ఏళ్ల వయసులో ఈ జామకాయలు కోసి ఈ కరివేపాకు కోసి బయట పెట్టి టోకుగా అమ్మేది. ఇవి అమ్మగా వచ్చిన డబ్బులు ఏం చేసేది తెలియదు, ఇవన్నీ అమ్మేది. ఆ ఎవరికి రూపాయి ఇచ్చేది కాదు, ఎవరికి ఏం పెట్టేది కాదు. ఎలాగో కుర్రాడు చేరేటండి వాళ్ళింటికి, ఓ 16 ఏళ్ళ కుర్రాడు. అమ్మమ్మ అమ్మమ్మ నీకు ఎవరు లేరు కదా సేవ చేస్తానంటే, ఒరే ఇంట్లోకి రావడానికి లేదు, అరుగు మీద కూర్చోంది ఆవిడ. ఎవరిని నమ్మదు కదా, అందుకని అరుగు మీద కూర్చోంది. నాకేం వద్దమ్మా, ఆఖరికి అన్నం కూడా నేనే అడుక్కు తెచ్చుకుంటాను, నాకెందుకో నేను చూస్తే సేవ చేయాలనిపిస్తోంది అన్నట్ట. సరే సేవ చేయండి. వాళ్ళకి పెద్ద ఎత్తరుగులు ఇల్లు, ఆ అరుగు మీద కూర్చునేవాడు ఈ కుర్రాడు, అక్కడే పడుకునేవాడు. ఆఖరికి ఎక్కడికెళ్ళినా బయటే బలపత్రాలు స్నానాలు, వాడే యాచన చేసుకుని తిండి తెచ్చుకునేవాడు, ముసలవాడు పెట్టేది కాదు. కానీ వీడు మాత్రం రోజు నీకేం కావాలంటే చేస్తానని ఆమెను మొత్తం మీద నమ్మించాడు. కరివేపాకు రోజు ఆవిడ కోసి ఒక గంపలో వేసి 250 మండలు మొత్తం మీద, ఈ 250 మండలకి ఎంత డబ్బు, జామకాయలకి ఎంత డబ్బు, పైసా బీరుపోకుండా తేవాలి అనేది. వీడు చచ్చి చెడి అమ్మి, ఏమండి మొత్తం అమ్మాలంటే మాటలా, అలాగే నానాయాత్ర పడి మొత్తం మీద అమ్మి ఆ డబ్బులు పట్టుకొచ్చేస్తే లెక్క పెట్టుకునేది, అరుగు మీద పడుకునేది. మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు, ఆ ఇంటికి ఎదురుగుండా ఉన్న చెరువు, పెద్ద చెరువు ఇప్పటికి కూడా ఉంది అంటే పెద్ద చెరువు, ఆ చెరువులో స్నానం చేసి అక్కడే మంచినీళ్ళు తాగి వీడు ఏం తిన్నాడో ఏం పడ్డాడో సేవ చేశాడు. ఆవిడికి 75 వచ్చాయి. ఇంత డబ్బు ఎక్కడ దాచిందో తెలియదు, వీలునామా లేదు, ఆవిడకి ఎవరూ లేరు. పోనీ వచ్చిన 16 కుర్రాడికైనా ఇంత పెట్టింది కదా, 5 సేవ చేశాడు వాడికి, 21 వచ్చాయి. హఠాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం చచ్చిపోయింది. సరిగ్గా గుడ్డమ్మవాస నాడు, ఆషాఢ మాసంలో అమావాస నాడు పోయింది. పోగానే పాపం ఊళ్ళో వాళ్ళంతా వచ్చి, అయ్యో పోయిందిరా, ఇల్లంతా వెతకంటే డబ్బుల కోసం అన్నారు. ఏమి ఇల్లంతా ఎంత వెతికి నేను కనపడలా, ఒరే కుర్రాడా డబ్బు కూడా లేదు, నీకేం లేకుండా పోయిందిరా, ఈ ఇల్లు ఏమైనా వీలునామా రాసి ఉంటే నీకు ఇచ్చేవాళ్ళం, వీలునామా లేదు కనుక పంచాయతీకి పోతుంది అన్నారు. వాడు ఏడ్చేశాడు, బోల్ డబ్బులు వస్తాయనుకున్నానండి అని. ఈ తగలబెట్టే బాధ్యత నీదన్నారు ఊళ్ళో వాళ్ళు, నువ్వే ఇక్కడ ఉన్నావు కదా అనగా, ఆ ఇంట్లో భయంకరమైన అతి దుర్వాసన వచ్చి అతుకుల మీద అతుకులు అతుకుల మీద అతుకులు వేసినటువంటి ఒక బంత ఉంది, కుళ్ళిపోయిన బంత అన్నమాట. ఈ వీధుల్లో పారేస్తారు సరే, చంటి పిల్లలకు తుడిచి పారేసి గుడ్లన్నీ ఉతికి తెచ్చి ఆ గుడ్డలతో కుట్టుకుంది ఆ బంత. రామరామ బంత మీద పడుకుంది 75 ఆవిడ. ఎలా బతికిందండి అసలు ఆ బంత మీద, మనకి రామ విసుగొచ్చేస్తుంది. ఆ బంతను తీసుకెళ్ళి ఆవిడ శవం మీద పారేసి తగలబెట్టి, ఛీ నీకు ఎంత సేవ చేశానే, ఆస్తి ఎంతో అంతో రాస్తావు అనుకుని నమ్ముకుని చేశానే, నన్ను ఏడిపించావే అని ఇంటికి పోయాడు. ఆ పోతూ ఉంటే ఈ బంతలోంచి ఇంతంత శబ్దం వినబడి చూస్తే ఆ బంత నిండా 100 50 దాచేసి లోపల మొత్తం అన్నీ వీడు కాలిపోయాక చూసుకుని అడిపించాడు, ఇంతంత ముక్కలు బయటకు వచ్చాయి. అప్పుడు వాడు ఏడ్చాడండి, నేను అక్కడ పురాణం చెబుతున్నాను అందుకని చెప్పాను ఈ మాట. అంటే చచ్చేటప్పుడు కూడా ఈ బంతతో సైతంగా, కంపు బంత కదా తగలబెట్టేస్తారనే ఊహతో అలా చేసింది అది. ఆవిడికి తన డబ్బు ఎవరికి దక్కకూడదు, తనతో పాటే తగలబడిపోవాలనే కోరిక ఉన్నది. ఇలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు, లేకపోవడం ఏంటంటే నేను రోజు చూసి చూసి విసిగెత్తిపోతున్నాను అన్నమాట. ఎన్ని పురాణాలు చెప్పుకుంటాను, ఎన్ని ప్రదేశాలు తిరిగాను, నా జీవితం అంతా తిరుగుడే కదా, ఎటువంటి మహానుభావులు చూశాను. మీరు ఎదురుగుండా కూర్చుంటే మీ మనసులో ఈ క్షణంలో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ ఆ రహస్యాలు పైకి చెప్పకూడదు. ఏ మనిషి చచ్చి ఎక్కడ కడతాడో కూడా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చి ఎన్ని రకాల ఏడుపులు ఏడ్చారో, ఆ తర్వాత రక్షించమని కళ్ళలో ఏడ్చారో కూడా నాకు తెలుసు. డబ్బు కోసం ఇలా ధర్మాలు మారి మతాలు మారి వీళ్ళు సంపాదించే డబ్బు ఎవరికైనా ఉపయోగపడుతుందంటారా? అందుకనే భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయః, నీ ధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు, నువ్వు పుట్టింది ఇక్కడ పరమ పవిత్రమైన ధర్మంలో పుట్టావు, నీకంటూ నీ కులానికి నీ మతానికి ఒక ధర్మం ఉన్నది, అది మానేసి ఆ ఇంకో మతం పుచ్చుకొని ఈ మతాల్లోకి వెళ్ళి రేపు చస్తే వాడి మతంలో ఉన్న లోకానికి వెళ్ళవు, నీ మతంలో లోకానికి వెళ్ళక మధ్యలో పిశాచ్యమై అల్లాడిపోతావు, 100,000 పిశాచ్యమైపోతాడట. అందుకని మహాత్ములు ప్రాణం పోయినా పర్వాలేదు, ధర్మం మారరు. ఈ మాట ఈ 5 పండితులు అన్నారు. ఈ రాక్షసులు మనల్ని దూషణాసురుడి నామం చెయ్యమంటున్నారు, మతం మారమంటున్నారు, మనం ప్రాణం పోయినా మతం మారవద్దు, చచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలున్నా మన మతం మనదే. ఇప్పుడు మన అమ్మా నాన్న ఎంత పాపాత్ములైనా అమ్మా నాన్నే అంటాం కదా, అది వాడు కాకుండా పోరు కదా అని, వాడు నీచులే ఆరికి హిరణ్యకశిపుడు చచ్చిపోతే ప్రహ్లాదుడు నరసింహస్వామి దగ్గరకు వచ్చి నాకు ఒక చిన్న కోరిక ఉంది తీర్చు అన్నాడు. ఏమిటన్నాడు ఆయన, పరమ పాపాత్ముడైన మా నాన్న నిన్ను తెగతిట్టి తెచ్చాడు, మా నాన్నకు మోక్షమియ్య అన్నాడు ఆయన. చూడండి భాగవతం. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, నా గోళ్లతో ఎప్పుడైతే చీల్చానో నా స్పర్శ వల్ల త్రిసప్త పూర్వజులంగూడి 3 తన ప్రాచీనులతో పూర్వులతో కలిసి వాడు నా లోకానికి వచ్చేస్తాడన్నాడు ఆయన. అంటే మనం ప్రహ్లాదుడికి నేర్చుకోవాల్సినది, ప్రహ్లాదుడి తండ్రి లాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అయినా మన ధర్మం మందే, ప్రహ్లాదుడిని చూసి నేర్చుకోవాలి, మహాత్ముడిని చూసి నేర్చుకోవాలి. ఈ మాట అతనని మనం శివనామస్మరణం చేద్దాం. ధ్యానంతో ఈ లింగాన్ని పట్టుకుందాం, రాక్షసులు చంపేని కొట్టనివ్వండి అని అందరినీ పిలవగానే ఈ రాక్షసుల కంటే ముందు పరిగెత్తుకొచ్చిన ఈ జనుడంతా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో పాటు పక్కన కూర్చుని అందరూ చక్కగా భజన చేయడం మొదలుపెట్టారు. మంచి కంఠంతో ఓం నమశివాయ అనుకుంటు. కొంతమందికి కంఠం భగవంతుడిచ్చిన వరం కదండి, వాళ్ళు నమశివాయ అంటూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి. కొంతమంది నమశివాయ అంటే కరిగిపోయిన నీళ్లు రాళ్ళు అవుతాయి. ఇప్పుడు ఈ మహానుభావులంతా కూర్చుని ఎంతో మధురంగా ఓం నమశివాయ ఓం నమశివాయ అనడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులు ఇక్కడ దాకా వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయి చూసావా దూషణాసురా, ఈ బ్రాహ్మణుల్ని బాగు చేసి దేహశుద్ధి చేసి మన మతంలోకి మార్చుకుందామని వస్తే వాళ్ళు మనతో వచ్చిన వాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళ మతంలో కలిపేసుకున్నారు. ఇది వీళ్ళ ప్రభావం. కాబట్టి వీళ్ళని ఏం చెయ్యాలో చెప్పనగా ఆ దూషణుడు ఏమన్నాడు, హన్యతాం వధ్యతామితి, చంపండి నరకండి కొట్టండి గిల్లండి అన్నాడు. రాక్షసులు కత్తులు పుచ్చుకుని వెదక దూకారు. అప్పుడు జరిగిందో తమాషా, ఈ ఐదుగురు ఒక పార్థివలింగం చేశారని చెప్పారు కదా, మట్టితో ఒక లింగం చేసుకుని పూజిస్తున్నారు. ఈ భక్తులంతా చుట్టూ చేరారు. ఇంతలో దూషణాసురుడి భటులు ఆ మట్టిలింగం మీదకి దూకగానే ఆ మట్టిలింగం పార్థివలింగం పెళ్ళు అనే శబ్దంతో పగిలిపోయింది. అక్కడ పెద్ద అగాధమైన గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో నుంచి భయంకరాకారంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. మహామృత్యుదేవతలో ఉన్నాడు ఆయన, అందుకే ఆయనకి మహాకాలుడు అని పేరు వచ్చిందనమాట. కాలుడు అంటే మృత్యుస్వరూపుడు, కాలస్వరూపుడు, అందులో మహాకాలుడైన మహామృత్యుస్వరూపుడు అలా మృత్యురూపంతో ఆవిర్భవించి చేతిలో త్రిశూలం పుచ్చుకున్నాడు. 10 చేతులతో ప్రత్యక్షమయ్యాడు. 5 శిరస్సులు ఉన్నాయి. 5 శిరస్సుల్లో ప్రతి శిరస్సుకి 3 నేత్రాలు ఉన్నాయి. ఆయన ఒక్క హుంకారం చేశాడు, ఓరి మూర్ఖుడా, నిన్ను చంపడానికి ఈ శూలం ఉపయోగించడంలా, నేను మహాకాలుణ్ణి, చూడు నిన్ను ఎలా చంపుతాను అని హుం అన్నాడే. దెబ్బకి భస్మైపోయాడు. ఇంక వాడితో యుద్ధం ఎందుకు, ఎంత చక్కని శ్లోకం రాశారు, ఇత్యుక్త్వా హుంకృతేనైవ భస్మసాకృతవామస్తదా. కేవలం హుంకారంతో భస్మం చేశాడు. మళ్ళీ ఆ స్వామివారు వస్తే బాగుందనిపిస్తున్నాడు. అలా మొత్తం భస్మం చేసేశాడు. శివపరమాత్మ కొంతమందిని చంపగా, దూషణాసురుడు చావగా, దూరంగా ఉన్న సైనికులు కొందరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కొంచెం దూరంగానే ఉంటారండి. మీరు ఎప్పుడు చూడండి, ప్రతి సైన్యంలోనూ కొద్దిమంది దూరం నుంచి కుత్తుత్తిని ఇలా కత్తి ఊపుతారు, సమయం వస్తే పారిపోతారు. మహావీరులు అలాంటి వాళ్ళు. వీళ్ళు కాలి బూడిదైపోతుంటే చంగున కాలికి బుద్ధి చెప్పి ఒకటే పరుగు పారిపోయారట. పలాయితం పారిపోయారు. సూర్యుడు ఉదయించగానే చీకట్లు పటాపంచలవుతాయి. పరమేశ్వరుడు రాగానే దూషణాసురుడి సైన్యం అంతా భస్మమైపోయింది. దేవతలు పూలవర్షం కురిపించారు. దేవదుందుభులు మృగాయి. మహానుభావులు నారదాదులు భక్తితో నమశివాయ అంటూ పంచాక్షరి జపము చేశారు. అప్పుడు ఆ మహాకాళేశ్వరుడి దగ్గరికి ఈ విప్రోత్తములు జనులు వచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చాలా భక్తితో స్తోత్రాలు చేశారు. మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభో ముక్తిం ప్రయచ్ఛ నస్యంభో సంసారాంబుధిత శివ అత్రైవ లోకరక్షార్థం స్థాతవ్యం హిత్వయా శివ. ప్రభు మహాకాల మహాదేవ, దుష్టులను శిక్షించావు, మాలాంటి వాళ్ళని రక్షించావు. ఈ భూలోకం మీద మాకు విరక్తి కలిగింది. ఈ సంసారం అనే సముద్రంలో ఇక ఉండలేకపోతున్నాం. ఇవన్నీ కష్టాలు ఈ సంసారంలో పుట్టడం ఒక దుఃఖం, పెరగడం ఒక దుఃఖం, చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్ళడం మరొక దుఃఖం, విద్య పూర్తయ్యాక ఉద్యోగాదుల కోసం సంపద కోసం వెంపర్లాడడం మరొక దుఃఖం, ఇది అయ్యాక పెళ్ళిళ్ళు ఒక దుఃఖం, పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ ఈ కొత్త కుటుంబంతో ఒక దుఃఖం, చివరికి వార్ధక్యంలో రోగాల పాలై కదలలేకపోవటం మిక్కిలి దుఃఖం, ఆఖరిని శరీరం విడిచిపెట్టడం భయంకర దుఃఖం, శరీరం విడిచిపెట్టి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించడం పునర్దుఃఖం. ఈ దుఃఖాలతో కూడిన సంసార సముద్రంలో మేము ఈదలేకపోతున్నాం. మమ్మల్ని తక్షణం ఉద్ధరించి నీ లోకానికి పట్టుకుపోసేవా. ఇంకొక కోరిక, మా కోసం రక్షించడం కోసం ఇక్కడ మా పార్థివలింగ ప్రాంతంలో గొయ్యి చేసుకుని ఆవిర్భవించావు. ఆ గోతిలోంచి మహాకాళేశ్వరుడు అనే పేరుతో పెద్ద లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు ఇక్కడే కొలువై ఉండు. నిన్ను ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళని అనుగ్రహించు, వాళ్ళకి అపమృత్యు భయం తొలగించు, వారికి ఉన్న కష్టాలు తొలగించు. అనగా ఈశ్వరుడు, ఈ బిలం నుంచి నేను ఒక లింగంగా ఆవిర్భవిస్తున్నాను, ఈ లింగం చాలా పెద్ద లింగం, అడుగునున్న ప్రాంతం మాత్రం తెలియదు, ఎక్కడో పాతాళం నుంచి ఆవిర్భవించి పైకి కనబడతాను, పైన 6 అడుగుల లింగం మాత్రమే కనపడుతుంది. ఈ లింగం మహాకాళేశ్వర లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెక్కుతుంది, ఇందులో నా జ్యోతి నింపుతాను, అందువల్ల ఇది జ్యోతిర్లింగం అవుతుంది. కలియుగాంతం వరకు ఈ ఉజ్జయిని పట్టణంలో, అవంతి పట్టణంలో ఈ మహాకాళేశ్వర లింగం ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే అమ్మవారు కూడా మహాకాళి అనే పేరుతో శక్తిపీఠ రూపంలో వెలచి ప్రజలను అనుగ్రహిస్తుంది, అందరినీ అనుగ్రహిస్తుంది, విద్యలను ప్రసాదిస్తుంది, అపమృత్యువులు తొలగిస్తుంది. మేమిద్దరం ఈ పట్టణంలో యుగాంతం వరకు ఉంటాం. ఇంకొకటి, నాకు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ప్రత్యేకమైన భస్మం లభించాలి ఇక్కడ, దానికోసం ఒక ఏర్పాటు చేస్తున్నాను. తెల్లవారుజామున ఆ భస్మంతో నాకు అభిషేకం చెయ్యాలి. నాకు అభిషేకమునకు ఉపయోగపడినటువంటి ప్రాణికి ఇక పునర్జన్మ ఉండదు, వాడు ప్రమథగణాల్లో చేరిపోతాడు అని వరం ఇచ్చాడు ఆయన. ఆ తదనంతరం ఆయనే లింగ రూపంలో అక్కడ వెలిసాడు. అది కూడా స్వయంభూలింగమే. జ్యోతిర్లింగాలన్నీ తమయంత తాము కలిసినవే, ఎవరూ ప్రతిష్ఠించినవి కావు. పేరుకి ఎక్కడో పార్థివలింగం ఉందండి, అయితేనే పార్థివలింగం పగలగొట్టుకుని పెటిల్లుమని దాన్ని బద్దలు కొట్టుకుని అందులోంచి వచ్చాడు ఆయన. కాబట్టి అది పగిలిపోయాక అక్కడేమీ లేదు. ఆ పగిలిపోయిన స్థలంలో గొయ్యి ఏర్పడిన చోట ఈయన ఒక కొత్త లింగ రూపంలో వచ్చాడు. అందుకే వాటిని స్వయంభూ లింగము అంటారు. స్వయం అంటే తనంత తాను, భూ పుట్టినది, స్వయంభూ అంటే తనంత తాను పుట్టిన లింగం. ఎవరు తయారు చేసిన లింగాలు కావు. మానవులు కష్టపడి ఓ రాయి పట్టుకొచ్చి లింగ రూపంలో చెక్కి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు కావు. తమయంత తాము వెలసిన ఆలయాలు. వాటన్నిట్లో శివుడు తనలో ఉన్న కాంతిని, జ్యోతిని నింపాడు. అందుకే జ్యోతిర్లింగం అని పిలువబడింది. ఇది దర్శించిన వారికి స్వప్నే కించి దుఃఖమపిద్దిజా, కలలో కూడా దుఃఖం రాదు. నిజంగా భక్తితో దర్శించిన వాళ్ళు ఎవరు కూడా కలలో కూడా దుఃఖం పొందరు. నమ్మకం ఉండాలి. నమ్మకం లేదా ఉపయోగం ఉంది? 2 రకాలు. అంతా దేవుడే చూసుకుంటాడని నమ్మకం ఉంటే గొడవ లేదు. అటువంటిప్పుడు నీవు అసలు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎందుకు అడుగుతావు? ఏమండి, అంతా దేవుడే చూసుకుంటాడని పైకి అండం. ఏమండి, నాకు 50,000 ఇస్తారా, లేకపోతే నాకు అది ఇస్తారా ఇది ఇస్తారా అని పక్కవాళ్ళు అడుగుతున్నావు అంటే నీకు అంతగా నమ్మకం లేదని అర్థం. అలా కాకుండా భగవంతుడి మీద ఆధారపడి నేను అడుగుతున్నాను అనడం వేరు, ఈ మెట్ట వేదాంతం చెప్పడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. ప్రహ్లాదుడంతటి స్థాయి భక్తిలో ఉంటే అప్పుడు ఆయన ఇంకేమీ చేయక్కర్లా, ఇతనికి కావలసినవన్నీ ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. అందువల్ల భక్తి అనేది సంపూర్ణంగా మనస్సులోంచి రావాలి. దానికి బదులుగా కర్మయోగాచరణం ఒకటి చేయమన్నాడు. అంటే కర్మ చేసి ఫలితం మాత్రం భగవంతుడికి విడిచిపెడితే అప్పుడు కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, మోక్షయోగం, అది మోక్ష సన్యాస యోగం కూడా ఉంది. ఇవి కొంచెం సాధన వల్ల తెలుస్తాయి. మహాకాళేశ్వరుడు నేటికి కృతయుగ ప్రారంభంలో అంటే 43 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు దాదాపుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్థానంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పాడు, నాకు ప్రతిరోజు అభిషేకం జరగాలన్నాడే, ఆ అభిషేకం యొక్క విశేషాలే తెలుసుకోవాలి. ఈ మహాకాళేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సరిగ్గా సాయంకాలం వేళ ఒకరో ఇద్దరో పుణ్యాత్ములు వెళ్ళిపోతారు కైలాసానికి. గ్యారంటీగా ఎవ్రీడే ఒకరు లేక ఇద్దరు వెళతారు. వాళ్ళు కూడా వయస్సు మీరే వెళ్ళిపోతారు. వీళ్ళని తీసుకెళ్ళి ఆ మహాకాళేశ్వర ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుంది ఒక శ్మశానం, అక్కడే దహనం చేస్తారు. దహనం చేశాక అర్ధరాత్రి 12 వేడివేడి బూడిదని, కాలిపోయిన చితి మీద ఉన్నటువంటి బూడిదని, చితాభస్మాన్ని వస్త్రగాళితం చేసి పట్టుకొస్తారు. వస్త్రగాళితం అంటే ఓ పెద్ద వస్త్రంలో పోసి తుక్కు రాకుండా వడగట్టి కేవలం మెత్తటి పొడి పట్టుకొస్తారు. ఈ మెత్తటి వేడిగా ఉన్నటువంటి పొడి పట్టుకొచ్చి తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో శివుడి మీద అలా చల్లుతూ అభిషేకం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి అపూర్వంగా ఉంటుంది, చూసి తీరాలేదు. శాస్త్ర ప్రకారముగా ఏం చెయ్యాలో అవి చెయ్యాలి. ఆ రోజుల్లో హాయిగా ఆ అభిషేకం చూసాం. అద్భుతమైనటువంటి ఆ అభిషేకం, ఆ భస్మం అలా పడుతూ ఉంటే మొత్తం దేవాలయ మందిరమంతా భస్మం నిండిపోతూ అది అలా శివుడి మీద పడిపోతూ ఉంటే ఆ దృశ్యం 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో చూసినా తనివి తీరదు. తర్వాత మెత్తని భస్మంలో నీళ్లు కలిపి పైన అలా మెత్తుతారు, గోరింట కాళ్ళకి ఎలా పెట్టుకుంటామో అలాగా పూర్తిగా శివలింగం మీద ఈ భస్మం తడితో కలిపి అందంగా మెత్తుతారు, ఏదో గంధం రాసినట్లుగా. అలా ఒక గంట రెండు గంటలు ఉంచుతారు, ఆ సమయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ తడి కొంచెం ఆరిపోయాక పొడయ్యాక అప్పుడు అందరూ ముట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఆ భస్మం తీసి అందరికీ నుదుటి పెడతారు, కొంతమందికి చేతిలో పెడతారు. అక్కడ భస్మం చేతిలో పెడితే తీసుకోవాలి. ఆ భస్మం రాసుకుంటే మన పాపాలు భస్మం అయిపోతాయి, అది శివుడు చెప్పిన మాట. అప్పుడు అనుకున్నాను నేను, మేము అక్కడ ఉజ్జయినిలో రెండు మూడు సార్లు సప్తాహం చేసాం, అందులో ఒకసారి ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ చెప్పుకున్నాం. రోజు కరెక్ట్గా రెండు మూడు మధ్యలోనే ఒకడెవడో వెళ్ళిపోయేవాడు, ఒక్కోసారి ఇద్దరు వెళ్ళిపోయేవారు. అలాంటి వాడిని చూసినప్పుడల్లా, నాయనా నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు, ఇక్కడ శరీరం విడిచిపెట్టావు, ఇక్కడ దగ్ధం అవుతున్నావు, నీ చితాభస్మం మహాకాళేశ్వరుడికి అభిషేకానికి విభూతిగా పనికొస్తోంది, ఆ భాగ్యం నాకు లేకపోయింది అని ఎంతో బాధపడేవాడిని. కాబట్టి మనం కోరుకున్నంత మాత్రం చేత భగవంతుడు మనకి ఇస్తాడని కాదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇష్టబాలను కోరుకుందాం. అసలు ఆ పుణ్యాత్మల యొక్క గతి అంత ఇంత కాదు. ఎప్పుడైనా నా మాట మీద నమ్మకంతో ఒక మూడు రోజులు ఉజ్జయినిలో ఉండండి. ఆ శ్మశానంలో శవం తగలబడుతున్నప్పుడు మనం చూడొచ్చు కావాలంటే కొంచెం దూరం నుంచి. ఒకసారి ఎర్రని మంటలు బాగా ప్రజ్వరిల్లినప్పుడు చూస్తే ఎర్రగా మారిపోయిన ఒక జ్యోతి అందులోంచి పైకి లేచి అందరూ చూస్తుండగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. కొంచెం భక్తితో చూసిన వాళ్ళు కనపడుతుంది, అంటే చచ్చిపోయి కాలిపోయిన వాడి ఆత్మ ఒక అగ్నివలే మారి కైలాసానికి వెళ్ళిపోయి శివుడు మూడవ కనులో కలిసిపోతుందిట. వాడు శివుడికి త్రినేత్రుడైపోతాడు. ఇంకా అంతకంటే కావాల్సిందేమండి? ఇలా ఈశ్వరుడికి మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం అక్కడ దొరుకుతుంది. ఈ తర్వాత జరిగే ఒక అద్భుతమైన కథ ఇది, ఇంకా అసలు శ్రద్ధగా వినవలసిన కథ. ఈ మహాకాళేశ్వరలింగం అక్కడ ఆవిర్భవింపబడిన కొంతకాలం తర్వాత ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడని ఒక రాజు పరిపాలించాడు. ఈ చంద్రసేనుడు చంద్రశేఖర భక్తుడు, నిరంతరం చంద్రశేఖరుణ్ణి మార్కండేయుడు రచించిన స్తోత్రంతో పూజించేవాడట. మార్కండేయుడు రాసిన గొప్ప స్తోత్రం ఉంది కదా, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఎంత ధైర్యం, ఎంత నమ్మకం! నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, మమ నన్ను యమహ యముడు కిం కరిష్యతి వై, ఏం చేయగలడు వాడంతా, వాడు బతికంత యముడు నన్నేం చేస్తాడు. యముణ్ణి ఎడమకాలితో తన్ని దూరంగా పారవేసిన మృత్యుంజయుణ్ణి పట్టుకున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పట్టుకోవాల. ఈ చంద్రశేనుడు అలా చంద్రశేఖరాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో నిరంతరం చదువుతూ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఎడతెరపి లేకుండా పూజించేవాడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం చేసేవాడు, మణులతో పూజించేవాడు. అతడి భక్తికి మెచ్చుకుని ఒక రోజున కైలాసవాసులంతా భూలోకానికి వచ్చారు. కైలాసంలో నారదుడు, మణిభద్రుడు, నందీశ్వరుడు, భృంగి మొదలైన వాళ్ళందరూ శివుడి దగ్గర ఉండగా వచ్చి, మహానుభావులారా, ప్రమథగణాలారా, మీరందరూ పూర్వజన్మ సుకృతం వల్ల శివుడి దగ్గర పరివారంగా ఉన్నారు, కానీ భూలోకంలో శివుడి దగ్గర ఉండకుండానే మీకంటే ఎక్కువ భక్తితో శివుణ్ణి పూజించే ఒక పుణ్యాత్ముడిని చూచాను, అతని పేరు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడి వంటి ఏకాంత భక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర లేదంటే అతిశయోక్తి కాదు. అతడికి శివుడు అంటే ప్రాణం. అటువంటి వాడిని మీరు కూడా చూడాలి, ప్రమథగణములు కూడా చూచి తరింపదగినంత గొప్ప పుణ్యాత్ముడు అన్నట్టు నారదుడు. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. శివుడు మణిభద్రుడు అని పేరు కలిగిన తన ఒక అధ్యక్షుణ్ణి, ఒక ప్రమథగణాధ్యక్షుణ్ణి పిలిచి, ఆ ఎవడో ఆ చంద్రసేనుడు అనే ఒక రాజు ఎవరో భూలోకంలో ఉన్నట్టు వెళ్ళి చూసిరా అన్నాడు. శివుడికి తెలియదు, అన్నీ తెలుసుంటే పంపాడు. అప్పుడు ఈ మణిభద్రుడు భూలోకానికి వచ్చాడు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఆ పూట సోమవారం కార్తీక మాసం, కార్తీక మాసంలో శివుణ్ణి భక్తితో పూజిస్తున్న చంద్రసేనుడిని మణిభద్రుడు చూశాడు, పులకించిపోయాడు. ఈ రాజుగారు ఎంత భక్తుడు! మహారాజులు చాలామంది ఉన్నారు, అందులో చిన్న వయస్సులో ఓ 21 ఏళ్ళ వయస్సులో ఇతడు రాజు అయ్యాడు. ఈ యవ్వన వయస్సులో సాధారణంగా పురుషులకి మహాకామం ఎక్కువగా ఉంటుంది, కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇతడి దగ్గర రాజ్యం ఉంది, సౌందర్యం ఉంది, సంపద ఉంది, బలం ఉంది, సైన్యం ఉంది, ఇన్నుండి కూడా వైరాగ్యంతో కూడిన భక్తి ఉంది. ఇవన్నీ ఒక చోట ఉండవు కదా, ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంటే ప్రపంచాన్ని ఏలచ్చు, అన్నీ ఒక చోట ఉండడం చాలా కష్టం. డబ్బుంటే వినయం ఉండదు, వినయం ఉంటే కీర్తి ఉండదు, కీర్తి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే పదవి ఉండదు, ఇలా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇతని దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాడికి భక్తి ఉండదు, కానీ ఇతనికి భక్తి కూడా ఉంది అని మెచ్చుకొని వెంటనే మణిభద్రుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఏకంగా 10-12 తాడి చెట్ల పొడుగున ఉన్నటువంటి ప్రమథగణాధ్యక్షుణ్ణి చూచి, మణిభద్రుణ్ణి చూచి ఆశ్చర్యపోయి, చంద్రశేరుడు నేను ఎంత అదృష్టవంతుణ్ణి, శంకర కింకరుడు నాలాంటి సామాన్యుడికి దర్శనమిచ్చాడా అని వినయంగా నమస్కరించి పాదాలు పట్టుకుని పువ్వులు పెట్టి పూజించాడు. పువ్వులు పెట్టేటప్పుడు కూడా శ్రద్ధగా పెట్టేట. పూజ శ్రద్ధతో చేయాలి. తామసిక పూజ, రాజసిక పూజ, సాత్విక పూజ అని మూడు రకాలు. తామసిక పూజ అంటే ఏమిటనమాట, ఓ పువ్వు తీసి అలా విసిరేస్తాడు దేవుడి దగ్గర. రాజసిక పూజ ఏమిటి, అందరూ చూస్తున్నారా లేదా, నేను బాగా పూజ చేసినట్టు అందరూ మెచ్చుకోవాల్సిమా, అందరికేసి చూసి వీడియో తీయండి అని మరీ వేస్తాడు. అంటే వీడికి పూజ చేయటం ఇష్టమే కానీ ఈ పూజ వల్ల పేరు కూడా రావాలి. చూస్తుంటాం అప్పుడప్పుడు ఇంతంత లింగాన్ని పూజించాడు, అచ్చేసాడు అచ్చేసాడు అని ప్రచారం కోసం చేయించుకుంటారు. వాడంతటి వాడు ప్రచారం చేయటం కాదు, వీడే చేయించుకుంటాడు ప్రచారం. కానీ సాత్విక పూజ అత్యంత శ్రద్ధతో భక్తితో, ఎవరు చూసినా చూడకపోయినా ఎలా పుష్పాలు పెట్టాలో అలా పెడతాడనమాట. అందుకే పువ్వులు కింద కూర్చుని వినయంగా పాదాల మీద పెట్టి విసరకుండా కింద పడకుండా చూసుకుంటాడు. ఎదురుగుండా పుష్పాలు స్వీకరిస్తున్నవాడు కృష్ణుడు అనుకోవాలి, విగ్రహం అనుకోకూడదు. శివలింగం మీద పెట్టేటప్పుడు శివుడు అనుకోవాలి, అదేదో లింగం రాయి అనుకోకూడదు. ఇదంతా శ్రద్ధ అని పిలువబడుతుంది. సాత్విక శ్రద్ధతో అర్చన చేసేవాడు తొందరగా విముక్తి పొందుతాడు. రాజసిక శ్రద్ధ కలిగిన వాడు ఈ భూలోకంలోనే మళ్ళీ తిరుగుతాడు. తామసిక భక్తితో పూజ చేసేవాడు ఉంటాడే అని అలా విసిరేసి చూస్తుంటాం అప్పుడప్పుడు మనం. పూర్ణ కలశాలు గుర్తుంది తీసుకొచ్చేస్తారు పదవిలో ఉన్నప్పుడు, దాంతో వాడు రావడంతో అని చెయ్యడతాడు, ఆ బాగున్నారా అంటాడు. ఓ పక్కన గుళ్ళో ఉంటాడా, వాడికి మంత్రపుష్పం ఇస్తూ ఉంటారా, ఆ మంత్రపుష్పంలో చెయ్యట్టి బాగున్నారా అంటాడు, అంటాడు చెయ్యి ఊపి. అది పూజ ఏంటి, తామసికం. అటువంటి వాడు తెచ్చాక అధోలోకాల పాలైపోతాడు, క్రిమికీటకాలుగా పడతారు. అందులో పర్టికులర్గా మలంలో ఉన్న పురుగులు వీళ్ళు అవుతారు, చైనా వాళ్ళ చేత భక్షింపబడతారు, వాళ్ళ వల్ల కరోనా వస్తుందన్నమాట. అటువంటి దౌర్భాగ్యులు ఇప్పుడుతారు. చచ్చే అసలు ఆ పూజ పూజ కాదు నిజానికి, అయినా ఏం చేస్తాం, అది కూడా పూజ అన్నారు, తామసిక పూజ అన్నారు, భగవద్గీతలో కూడా చెప్పారు. ఈ రాజు వినయముతో శ్రద్ధతో పుష్పములు పట్టుకొచ్చి మణిభద్రుడి పాదముల మీద పెట్టి నిజమైన భక్తితో పూజించాడు, నమస్కరించాడు. అప్పుడు ఆ మణిభద్రుడు, నాయన అరుదుగా ఉంటారు నీలాంటి వాళ్ళు, నా దగ్గర కొన్ని మణులు ఉన్నాయి, ఆ మణులలో ఒక మణి ఉన్నది, ఆ మణి నీకు ఇస్తున్నాను, ఈ మణి దగ్గర పెట్టుకుని నువ్వు ఏం కోరితే ఇచ్చేస్తుంది, ఇది అడిగితే చాలు సంపదలు ఏవైనా ఇస్తుంది, ఒక్క శత్రువులను చంపమని మాత్రం కోరకో, శత్రువులను చంపదిది, కానీ లౌకికమైన ఏ వస్తువుని ఇస్తుంది, బంగారం ఇస్తుంది, ధనం ఇస్తుంది, కీర్తినిస్తుంది, ఎక్సెప్ట్ శారీరక బలం, శత్రు వినాశనం, మిగతా అన్ని కోరికలు తీరుస్తుంది. అందుకే ఈ మణికి చింతామణి అని పేరు. ఇదిగో ఈ చింతామణి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన సంతోషంతో ఆ మణి తీసుకున్నాడు. ఆ మణిని సవైమణి కౌస్తుభవద్యోతమానోర్క సన్నిభ, ఆ మణి కౌస్తుభమణిలా మెరిసిపోయేది. సూర్యభగవానుడు సత్రాజిత్ అనేవాడికి శమంతకమణి ఇచ్చాడు అని విన్నారుగా, ఆ మణి శమంతకం, అచ్చం శమంతకంలాగే ఇది కూడా ఉండేది, ఇది సకల శుభాలు ఇచ్చేది. ఈ మణి తగిలితే తాగట కంచు, రాగి, ఇనుము ఇటువంటివన్నీ బంగారం అయిపోయేవి క్షణాల్లో. సర్వద్రవ్యములు అది తాకిస్తే చాలు బంగారం అయిపోయేవి. ఇలా ప్రాణం లేని వస్తువులను బంగారంగా మార్చగలిగే శక్తి ఉన్న మణి. చంద్రసేన మహారాజు ఏం చేశాడు, సతు చింతామణిం కంఠే, సతు చింతామణిం కంఠే బిభ్రద్రాజా శివాశ్రయగా. ఈ చింతామణి మణిభద్రుడిచ్చి వెళ్ళగానే ఒక బంగారపు గొలుసులో పతకం కింద ధరించాడు, గొలుసులో వేసుకున్నాడు ఈ రాయి, ఆ గొలుసు మెళ్ళలో వేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ మహారాజు గారు సూర్యుడిలా మెరిసిపోవటం మొదలుపెట్టాట. ఆకాశంలో సూర్యభగవానుడు మిట్ట మధ్యాహ్నం పూట ఎలా మెరిసిపోతూ ఉంటాడో చింతామణి అని పేరు కలిగిన ఈ మణిని హారంలో మెడలో ధరించినటువంటి చంద్రసేనుడు అలాగే మెరిసిపోయేవాడు. క్రమక్రమంగా ఆయనకి సంపదలు పెరిగాయి. దీనివల్ల ఏమైంది, రాళ్ళు బంగారం అయిపోవటం వల్ల, ఇనుము, తగరం ఇటువంటివి కూడా తగిలితే చాలు బంగారం అయిపోవడం వల్ల, రాజుగారికి బంగారం కావాల్సి వచ్చినప్పుడల్లా అది పట్టుకెళ్ళి అలా తగిలించేవాడు. కేవలం లోహాలకే, చెక్క మాత్రం రాయి బంగారం అవదట. రాళ్ళు లేక ఇనుము ఇలాంటి లోహములు ధాతువులు మాత్రమే బంగారం అయ్యేవి. అలా బోలెడంత బంగారం తయారయ్యింది. దాంతో రాజుగారు పడుకునే మంచం, తినడానికి పనికొచ్చే కంచం, ఇతరులకు ఇచ్చే లంచం, సమస్తం కూడా ఆఖరికి బియ్యం కొలిచే కొంచెంతో సైతంగా అన్నీ బంగారం అయిపోయి. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ నాకు బంగారంలో కంచంలో భోజనం పెట్టిందండి అది. నేను ఎప్పుడో పురాణంలో చెప్పాంట, అంటే అప్పుడే చప్పట్లు కొట్టేయకండి, పూర్తి విని పట్టండి. నేను ఎప్పుడో మహాభారతంలో చెప్పానంట. ఏమని, నేను చెప్పిన వాడిని మర్చిపోయాను కానీ, సంపూర్ణ మహాభారతంలో కార్తీక మాసంలో ఒక రాక్షసరాజు గారు వృషపరువుడు అనేటటువంటి వాడు తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి 1000 మందికి బ్రాహ్మణులకి బంగారపు కంచంలో భోజనం పెట్టేవాడు. బంగారపు కంచంలో భోజనం అంటారు కానీ నేను చూడలేదన్నానంట. ఎప్పుడు వెంటనే ఆ మధ్యన గురువుగారు, బంగారపు కంచంలో మీరు భోజనం చేయలేదా, అసలు కంచమే చూడలేదా, మా ఇంట్లో ఉంది, రండి మీరు తిని వెళ్ళండి అంతే, కాకపోతే చిన్న తేడా. ఆ మహారాజు గారు భోజనం అయ్యాక కంచం ఇచ్చేసేవాడు వాళ్ళకి, నేను మాత్రం కంచం వాళ్ళకే తిరిగిచ్చి వచ్చేసాను. కాబట్టి మొత్తం మీద బంగారపు కంచం చూశానండి నేను కూడా. మాటలటండి, అంత పెద్ద కంచం చేయించాలంటే ఆ రోజుల్లో మహారాజు గారికి కాబట్టి చెల్లింది. ఏమో మీరు తలుచుకుంటే బంగారపు కంచం నెక్స్ట్ ఉపన్యాసానికి వచ్చేసరికి వచ్చేస్తుంది కూడా చెప్పలేము. గుంటూరు వాళ్ళు మాటలటండి, ఇంకో రహస్యం చెప్పనా, ఇంత హాస్యముగా పలుకుతున్న నేను అనే మాట, ఈ పిచ్చి బంగారాలు ఏవి మంతోరావు, ఉట్టి వెర్రి మాట, హాయిగా విస్తరాకులో తినడం అంత సుఖం లేదు. అప్పుడప్పుడు హాస్యం కోసం గురువుగారు ఏదన్నా అంటే నిజం అనుకోకండి సుమా. కాబట్టి దృష్టిలో పెట్టిన భవిష్యత్తులు ఇంకెప్పుడు కూడా నేను ఏదైనా వర్ణిస్తే అది నిజం అనుకుని మొత్తం తేకండి. కేవలం పాత్ర పరికాయ ప్రవేశే. రాజుగారు మాత్రం అన్ని బంగారంతో వస్తువులు చేసుకున్నాడు. క్రమంగా రాజుగారికి జగత్ ప్రసిద్ధి వచ్చింది. దాంతో ఏమైపోయింది, అసూయాపురులు చాలామంది ఉంటారు, పక్కవాడు బాగుపడితే ఏడుస్తారు, పక్కవాడికి కీర్తి వస్తే ఏడ్చేవాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని అసూయాపురులు అంటారు. అనగా గుణములో చెడ్డ వెతకటం. ఈ రాజుగారికి మంచి బంగారం వచ్చింది. రాజుగారు పరమ భక్తుడు. దాంతో కొంతమంది ఇదంతా దొంగ బంగారం, వాడి మధ్యన ఏదో క్షుద్రదేవతను ఆరాధిస్తున్నాడని ఒకళ్ళు అన్నారు. మరికొంతమంది ఈ పాపిష్టాడు ఎవడనో చంపి రహస్యంగా బంగారం తీస్తున్నాడని కొందరు అన్నారు. పాపం ఆయనేమో మణిభద్రుడి యొక్క అనుగ్రహంతో సువర్ణం సంపాదిస్తే ఇలాంటి అభాండాలు వేసేవాళ్ళు కొందరు తయారయ్యారు. అసత్యాలు ఆడతారు సరే, వాళ్ళకు వచ్చే పాపం అంతా ఇంత కాదు. మనం ఒకటి చెబితే వీళ్ళు ఇంకో రెండేసి చెబుతారండో, అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు మీరేదో మాట వరుసకి ఎవర్రా 6:30 వచ్చి ఉపన్యాసం వినండి అన్నారనుకోండి, వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇదిగో 6:30 రాకపోతే రేపటి నుంచి కత్తితో 4 కోసేస్తానన్నాడు బద్లాకరని చెప్తారు. నేను 4 వస్తానన్నాను, అసలు నా దగ్గర కత్తి ఎక్కడ ఏడిచింది, 4 నేను ఎక్కడికి వస్తాను, ఆ ఉన్న 4 నాకు దొస్తుంటే. కాబట్టి ఇలా లేనిపోయి అలా పుకార్లు పుట్టించడం కొందరు లక్షణం అనమాట. అదిగో పులింటే ఇదిగో తోకంటారు. ఇటువంటి వాళ్ళని పాపాత్ములు వీళ్ళని అసూయాపరులు అంటారు. గుణేషు దోషారోప అసూయ, ఈ వ్యక్తులకి అంత తేలిగ్గా ముక్తి రాదు. మొత్తం మీద అందరికీ చిట్ట చివరికి తెలిసింది ఏంటంటే, ఎల్లాగో రాజుగారి మెడలో ఒక మణి వచ్చిందిట, ఈ మణి వల్ల ఆయనకి బంగారం పెరిగిందిట, ఈ మణిని బహుశా ఆయన క్షుద్రోపాసంతో తెచ్చుకున్నాడో రుద్రోపాసంతో తెచ్చుకున్నాడో ఎలాగో తెలియదు, కానీ ఇదంతా మణి ప్రభావం అని గ్రహించారు. ఈ మణి ఆయన దగ్గర నుంచి మనం లాక్కుంటే మనకు కూడా సంపదలు వస్తాయనుకున్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది మహారాజులు ఉన్నారో అందరికీ దుర్బుద్ధి పుట్టేసింది. చంద్రసేనుడేమో ఉజ్జయిని మహారాజు, ఇది కాకుండా మాళవదేశం రాజులు, ఈ తెలుగుదేశం మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో కూడా ఆంధ్రులు కూడా ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళేనండి. ఇక్కడ వాళ్ళు, తమిళం వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటకం వాళ్ళు, కేరళ వాళ్ళని మలయాళం అని కూడా పిలిచేవారు, కేరళ అని పిలిచేవారు, తమిళం అనే శబ్దం. కర్ణాట కిరాత హోణాంధ్ర పులింద కంకా అంటున్నాడు మూలంలో. కర్ణాట కిరాట ఆంధ్ర పౌండ్రక తర్వాత కేరళ తమిళ ఇవన్నీ, తమిళ దేశంలో ద్రావిడం మళ్ళీ ప్రత్యేకతట. ఇక్కడ మొదలుకొని సమస్త దేశాల రాజులు కూడా మాకు ఆ మణి చెయ్యని రాజుగారి దగ్గర కౌరు పెట్టారు. మహారాజా చంద్రసేన, ఎలాగో నువ్వు ఒక మణిని సంపాదించావని విన్నాం, ఆ మణి బంగారాన్ని బాగా నీకు ఇస్తుందని కూడా విన్నాం, ఆ మణి మాకు కావాలి, తక్షణం మాకు ఇచ్చావా సరే సరే, లేదా మహాసైన్యంతో నీ నగరం మీదకి దండయాత్రకు వచ్చి నిన్ను నీ రాజ్యాన్ని ధ్వంసం చేసి మణెత్తుకుపోతాం అన్నారు. చంద్రసేనుడు ఇవ్వడం కుదరదు బొమ్మన్నాడు, ఎందుకంటే మణిభద్రుడి మణిస్తూ ఎట్టి పరిస్థితులలో ఈ మణి ఇతరులకు ఇవ్వడానికి వెళ్ళదు. నువ్వు బ్రతికున్నంత వరకు నీ దగ్గర ఉంటుంది, నీ తర్వాత నా దగ్గరకు వచ్చేస్తుంది. ఈలోపు ఎవరికన్నా ఇచ్చావా నీవు నరకం పాలైపోతావు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే కొన్ని మణులు ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అందులో మణిభద్రుడి మాట వినకపోతే అది దోషం కూడా. అందుకని అయ్యలారా, నేను రుద్రభక్తుణ్ణి, రుద్రుడి యొక్క అనుచరుడు మణిభద్రుడు, ఆ మణిభద్రుడు ఈ భద్రమణి నాకు ఇచ్చాడు, ఈ చింతామణి ఎవరికి ఇవ్వద్దన్నాడు. ఒకవేళ ఇస్తే ఆయన క్రుద్ధుడు అవుతాడు, నాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవ్వలేను అనగా ఇదంతా ఉత్తబద్ధం. మణి ఇచ్చావా బతికుంటావు, లేదా మేము పనిలాగా నీ మీద పగపడతాం అన్నారు వాడు. అయినా పట్టించుకోలేదు ఆయన. శివుడు ఉన్నాడు, నాకేమిటి లెక్క, మణిభద్రుడు అంతటి వాడు మణిచ్చాడు, ఇప్పుడు రేపొద్దున వీళ్ళంతా వచ్చి దాడి చేస్తే నా నగరం మీద పడితే అప్పుడు ఆ మణిభద్రుడే చూసుకుంటాడు, పరమేశ్వరుడే చూసుకుంటాడు అనుకున్నాడు ఆయన. చివరికి మహారాజులంతా సర్వరాజానశ్చతురంగ బలాన్వితాః, మొత్తం భూమండలంలో ఉన్న రాజులందరూ ఒకసారి సమావేశం అయిపోయారు. మనందరం విడివిడిగా పెడితే చంద్రసేనుణ్ణి జయించలేము, అందరం కలిసి పెడదాం, వెళ్ళి ఆ మణిని లాక్కుందాం, వాడిని చంపి ఆ తర్వాత మణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెల్లాళ్ళ తొక్కున అట్టే పెట్టుకుందాం, అందరం డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ దుర్మార్గుడు మాత్రం కండకావరంతో మనం ఎంత అడిగినా మణి ఇవ్వటం లేదు, కనుక ముందు వాడిని సర్వనాశనం చేసేద్దాం, అసలు ఉజ్జయిని అనే సామ్రాజ్యం లేకుండా చేసేద్దాం అనుకుని బయలుదేరారు. ఎంతమంది రాజులు, దాదాపు 316 చిన్న చితగా రాజులు వచ్చేశారట. అందరూ వచ్చేవాళ్ళు ఒంటరిగా రాలా, చతురంగ బలాలతో వచ్చారు. చతుహు అంటే నాలుగు, అంగము అంటే భాగము, చతుహు అంగము అంటే నాలుగు భాగములతో ఉన్న సైన్యం. అది సంధి కలిస్తే చతుహు అంగ చతురంగ అవుతుందన్నమాట. అవి ఏమేమిటి, గజ సైన్యం, కొంతమంది ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేస్తారు, కొంతమంది గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేస్తారు, మరికొంతమంది రథాలెక్కి యుద్ధం చేస్తారు, మరికొంతమంది కాలినడకనే వచ్చి యుద్ధం చేస్తారు. ఈ విధంగా నాలుగు రకాల సైనికులు అన్నమాట. అందుకే రథ గజ తురగ పదాతి దళములు అనేవారు పూర్వం. రథాల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా రథ సైన్యం, గజ ఏనుగుల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా గజ సైన్యం, తురగ గుర్రముల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళంతా తురగ సైన్యం, పదాతి పదములతో అంటే కాలినడకతో వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. వెరసి ఈ నాలుగు రకాలైనటువంటి సైనికుల్ని వెంట పెట్టుకుని కొందరు అక్షౌహిణి, కొందరు రెండక్షౌహిణీలు, కొందరు మూడక్షౌహిణీలు, కొందరు అరక్షౌహిణి, ఇలా తమ తమ సైనికుల్ని వెంట పెట్టుకుని ఉజ్జయిని సామ్రాజ్యం చుట్టూ విడిది చేసి చుట్టుముట్టేశారు. ఆ మహాసైన్యం ఒక సముద్రంలో ఉందిట. పొరపాటున కోట తలుపులు తీశారా, వాడు లోపలికి వచ్చారా, ఇంకా లోపల ఉన్నటువంటి వాడు ఎవడో బతికే అవకాశం లేదు. దోమలు దాడి చేస్తేనే చుట్టుకోలేకపోతాం కదా మనం. అలాంటి వాళ్ళు వచ్చి చుట్టుముట్టుగానే చంద్రసేనుడి యొక్క చారులు, మహారాజా ఒక్కసారి అంతఃపురం పైకెక్కి చూడండి అన్నారు. ఆయన పైకెక్కి చూశాడు, అది సైన్యమా, మతిపోయింది ఆయనకి. క్షణకాలం అంత మహారాజు కూడా కంపోద్రిక్తుడైపోయాడు, వణికిపోయాడు. ఈ మహాసైన్యంతో యుద్ధం చేయటం అసంభవం, ఇప్పుడేం చెయ్యాలి. ఇంకా మిగిలింది ఒకటి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శివుణ్ణి శరణు దొచ్చడం ఒకటే మిగిలింది అనుకున్నాడు ఆయన. తమేవ శరణం రాజా మహాకాళేశ్వరం యయౌ, ఆ క్షణమే కాళేశ్వరలింగం దగ్గరికి వెళ్ళాడు ఆయన. అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడి దగ్గర కూర్చుని ఈశ్వరుణ్ణి నామస్మరణ చేసి షోడశోపచారాలు చేసి అర్చన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకో తమాషా జరిగింది. ఆ ఊళ్ళో ఒక గోపిక ఉన్నది, దురదృష్టవశాత్తు ఆవిడికి పెళ్ళైన కొద్ది రోజులకే భర్త పోయాడు. చచ్చిపోయే సమయానికి ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక్కొక్క కొడుకు. ఆ కుర్రాడు ఇప్పుడు 8 సంవత్సరాలు బాలుడయ్యాడు. ఆ పిల్లవాడు పుట్టిన ఏడాదికే ఈవిడ భర్త పోవటం వల్ల ఈ పిల్లవాడికి అసలు తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆవిడ రోజు ఒకటో రెండో గోవులుంటే ఆ గోవుల్ని పోషిస్తూ వాటి పాలు పితుకుతూ ఆ పాలు కొన్ని తాను తాగి కొన్ని అమ్ముకుంటూ బతికేది. కేవలం ఈ పాలతో బతకడం కష్టమైపోవటం వల్ల చుట్టుపక్కల కొన్నేళ్లలో పాచి పని కూడా చేసేది. అంట్లు తావడం, ఇల్లు చెమ్మడం, వీధులు తుడిచి కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టడం ఈ పనులు చేసేది. ఆవిడ కొడుకు 8 ఏళ్ల కొడుకు కూడా ఉండి ఆడుకుంటూ ఉండేవాడు. ఇంతలో ఆవిడ ఈ మహాకాళేశ్వరాలయం దగ్గరకు వచ్చింది. ఈ కాళేశ్వరాలయానికి ఉన్న ప్రాంగణం ఉంది, ముందున్న వాకిలి, ఆ వాకిలి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి తుడిచి ఐదు గంటలలోపు ముగ్గులు పెట్టడం ఆవిడకి డ్యూటీ. దానివల్ల ఆవిడకి నెలకి ఎంత జీతం కోసం అనేవాడు ఆ పని చేసింది. ఆవిడ పెద్ద భక్తురాలు కాదు, కేవలం డబ్బు కోసం పనిచేసేది. ఏ వంకతో పూజ చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడండి. జీతం కోసమైనా భగవంతుడిని అంతో ఎంతో సేవ చేయాలి, తిట్టుకుంటూ మాత్రం చేయకూడదు. ఈవిడ అక్కడికి వచ్చే సమయానికి లోపల రాజుగారు ఉన్నారు. అందుకని రాజుగారు వెళ్ళిపోయేదాకా ఈ పనులు చేయకూడదు. రాజుగారు ఎప్పుడు లేని మధ్యాహ్నమే వచ్చి కూర్చున్నాడు. ఆయన వెళ్ళాక అప్పుడు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గులు పెడదాం. ఆయన ఉండగా తుడిస్తే తుక్కులు హపలకెళ్ళి ఆయన మీద పడుతుంది. ఇప్పుడు నా పోటాడు గుళ్ళో ఉండగా వాళ్ళు చీపురుచుకు తుడిస్తే ఏం బాగుంటుంది. కాబట్టి మనం ఏం చేయలేము, రాజుగారు కదా తంతారు. అందుకని కిక్కురు మనకుండా బయటే చేతులు కట్టుకు నిలబడింది. ఇంతలో కుర్రాడు లోపలికి పరిగెత్తాడు. ఒరే ఒరే అంటుంటే వాడు వెళ్ళిపోయాడు. గట్టిగా అరిస్తే భట్టులు ఏమన్నా అంటారేమో అని కిక్కురు మనకుండా కూర్చుంది. ఈ కుర్రాడు లోపలికి వెళ్ళాడు. రాజుగారు చాలా ఉత్తముడు అవటం వల్ల రాజభటులు ఇలాంటి చిన్నపిల్లలు ఎవరైనా గుళ్ళోకి వస్తే చీపో అనేవారు కాదండి. పైగా ఆ రోజుల్లో పిల్లలు కూడా పురాణంలో మాట్లాడేవారు కాదు, బుద్ధిగా ఉండేవారు. ఆ రోజులు వేరు, ఆ పిల్లలు వేరు. ఇప్పుడు ఈ పిల్లాడు లోపలికి వెళ్ళి చూశాడు. రాజుగారు మహాకాళేశ్వర లింగం దగ్గర నిలబడి ఉన్నారు. నిలబడి భక్తితో పూజించాడు. అవన్నీ చూసేట్టు వీడు. గంధం సమర్పయామి అని గంధం పూయడం, ధూపమాఘ్రాపయామి అండం చూశాడు, దీపం దర్శయామి అండం చూశాడు, నైవేద్యం సమర్పయామి అని అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టడం చూశాడు, విభూతి వేయడం చూశాడు, వస్త్రం ఇవ్వడం చూశాడు, అక్షతలు వేయడం చూశాడు. ఇవన్నీ చూసి వాడికి మతిపోయింది. ఆ తర్వాత రాజుగారు రాజాధిరాజాయ ప్రసహ్య సాయినేని మంత్రపుష్పం చదువుతూ మంత్రపుష్పం సమర్పయామి అంటే అది కూడా విన్నాడు. బుడ్డాడైన ఈ కుర్రాడికి జ్ఞాపక శక్తి ఒకటి అన్ని గుర్తుండిపోయేటండి. ఓహో, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి నవరత్న గచిత సింహాసన సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామని అన్నీ కంఠస్థం చేశాడు. చిన్నపిల్లలకి ధారణాశక్తి ఎక్కువ ఉంటుంది, కొందరికి, అందరికీ కాదు. కుతూహలంతో మొత్తం చూశాడు రాజుగారు. ఆకను మంచి పాట కూడా పాడి నృత్యం కూడా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు రాజుగారు వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏమో రాజుగారు వెళ్ళాక ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసింది, కళ్ళాపు జల్లింది, ముగ్గులు పెట్టింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రాత్రి అంతా వీడికి నిద్ర పడితే ఒట్టు. ఓహో, రాజుగారు ఎంత బాగా పూజ చేశారు, మనం కూడా మన ఇంట్లో అలా శివలింగాన్ని పెట్టుకుని పూజ చేస్తే బాగుండనిపించింది వాడికి. ఉదయం కాగానే వాళ్ళ అమ్మ ఎక్కడికో పోయింది, ఇంట్లో వీడు ఒక్కడే ఉన్నాడు. అదో చిన్న గుడిసె. వాళ్ళకి రెండు గుడిసెలు ఉన్నాయట. ఒక గుడిసేమో పడుకోవడానికి, వాటికి మనకు వచ్చే బుల్లి గుడిసె, చుట్టు గుడిసె అంటారే గుండ్రంగా ఉండే గుడిసె, ఇంకోటేమో వంట చేసుకునే గుడిసె, రెండు పక్క పక్కనే ఉన్నాయి. వీడేమో నివసించే గుడిసెలో ఉన్నాడు. తల్లి పోగానే నేను శివ పూజ ఎలా చేయాలి అనుకున్నట్టు వాడు. వాళ్ళ ఇంటికి ఎదురుగుండా అవన్నీ కొండలు బండలే కదా, ఒక రాయి కనపడింది. గుండ్రంగా ఉంది ఆ రాయి, అచ్చం శివలింగంలో ఉంది. ఓహో అనుకున్నాడు వాడు. వెంటనే రాయి పట్టుకొచ్చాడు. శివలింగం స్థాపయామి అని ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు పూజించాలిగా. రాజుగారి దగ్గర అయితే నీళ్లున్నాయి, పళ్ళు ఉన్నాయి, గంధం ఉంది, వీడి దగ్గర ఏం లేవు. అందుకని గంధం సమర్పయామి అని ఉట్టి చెయ్యి పెట్టేవాట. ఉట్టుట్టి గంధం, మానసిక పూజ. పిల్లలు చే పూజలు అలాగే ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా మేము నాటకం ఆడొచ్చిన తర్వాత నేను శివుడు వేషం వేసేవాడిని, నా పై ఉన్న అన్నయ్య ఏమో రావణాసుడు వేషం వేసేవాడు. ఈ శివుడు సోలంతో పొడవ, నా దగ్గర సోలం ఎక్కడ ఏడిసింది, నిజంగా సోలంతో పొడిస్తే అన్నయ్య గారు ఏమైపోతారు. అందుకని చేత్తో సోలం అందులో పొడిచేవాడిని ఆయన అహాని కింద పడిపోయేవాడు. 5 నిమిషాలేక లేచేవాడు. మా ఆఖరాడు ఉండేవాడు, వాడు ఎంతసేపును నేనే కృష్ణుడు అనేవాడు. ఇప్పుడు కూడా కృష్ణుడిలాగే ఉంటాడు, కాకపోతే జుట్టు లేని కృష్ణుడిలో ఉన్నాడు. అప్పుడు కాస్త జుట్టు ఉన్న కృష్ణుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పిల్లలకి ఒక అనుకరణ ఉంటుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు భావిస్తారన్నమాట. ఈ పిల్లవాడు ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అని ఉట్టుట్టినే చూపించేవాట. నేను ఆఖరికి అక్షతలు అలాగే చూపించాడు. ఇక చిట్ట చివరి నైవేద్యం లేదు, అందుకని నైవేద్యంగా వాడి పక్కనే ఆకుంటే ఆకు పెట్టేశాడు. కొన్ని ఆకులు పువ్వులు మాత్రం దొడ్లో ఉన్నాయి. పూర్వకాలంలో అందరికీ పెద్ద పెద్ద పెరళ్ళు ఉండేవి, ఖాళీ స్థలాలు ఎక్కువ కదండి, అందులో పువ్వుల చెట్లు ఉన్నాయట. ఏదో తులసి ఉన్నది, ఈ తులసి పత్రం, కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు ఇవి పట్టుకొచ్చి మాత్రం వేశాడు. పత్రి పూజ మాత్రం సక్రమంగా చేశాడు. మిగతాదంతా ఉట్టుట్టి వెంకది, ఇంకేం లేదు వేశాడు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. ఈ మధ్యాహ్నం దాకా పూజ చేసి శివలింగంలాగా ఉన్న రాయిని గట్టిగా కౌగులించుకొని శివశివ శంభో భవభయహర శంభ అని పాడుకోవడం మొదలెట్టాడు. వీళ్ళమ్మ ఇతరుల ఇళ్లల్లో పాచి పనులు ఇవన్నీ ముగించుకొని ఇంటికి వచ్చింది. ఆవిడతో కూడా వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు పచ్చళ్ళు ఇతరులు ఇచ్చినవన్నీ తెచ్చింది, కొంత అన్నం తెచ్చింది. ఈ అన్నం సరిపోదని ఇంట్లో కాస్త ఎసరేసింత అన్నం వండింది. ఈ అన్నం కొత్తగా వండిన అన్నం, పాత అన్నం, కూరగాయలు ఇవన్నీ కూడా వంటింట్లోనే రెండు పళ్ళెల్లో పెట్టుకుని ఒరే కొడుక భోజనానికి రా అంది. అసలు వీటికి అది వినపడితే ఒట్టు. ఒత్తప్పుడు భోజనం వరగానే పరుగు పొరుగును వెళ్ళి భోజనం చేసేవాడు, కానీ ఇప్పుడు అతడు శివలింగంలాగా ఉన్న బండరాయిని కౌగలించుకొని పరమభక్తితో ఉండిపోయాడు. ఆ మైకంలో వాడికి ఏమి వినపట్ల. ప్రణయాత్ గోపికా సాతం భోజనాయ సమాహ్వయత్ యదాహూతోపి బహుశః శివపూజా సక్త మానసః బాలశ్చ భోజనం నైచ్ఛత్ తదా తత్ర యయౌ ప్రసూః. ఎన్నోసార్లు భోజనానికి రా అంటోంది తల్లి. వీడు శివ పూజలో ఉండిపోయాడు, శివలింగాన్ని కౌగిలించుకుంటూ తన్మయత్వంతో ఉండిపోయాడు. దాంతో ఆవిడ మాటలు చెవిలోకి రాలేదు, దాంతో ఇతడు కదలలేదు, మెదలలేదు. ఏట్రా ఎన్నిసార్లు భోజనానికి రా అన్నా వీడు రాడు అని ఆ తల్లి గుడిసెలోకి వచ్చింది. ఓ లింగం లాంటి రాయి పెట్టుకుని కౌగిలించుకుని కన్నీడు కారుస్తున్న కొడుకు చూడగానే ఆవిడకు మతిపోయింది. వీడికి అన్న పిచ్చెట్టిందా, నిన్న రాజుగారు చేసిన పూజ చూశాడు, అప్పటి నుంచి ఏదో వీడికి దెయ్యం పెట్టినట్టుంది. ఈ రాళ్ళు ఏమిటి, రప్పలు ఏమిటి, రాజుగారు ఎక్కడ, మనం ఎక్కడ, మా రాజుగారు అంటే అది ఏదో పెద్ద లింగాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నారు, ఉట్టుట్టి రాయి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఉట్టుట్టి పూజ చేస్తున్నాడు అనుకుని గట్టిగా కొడుకు పట్టుకుని లాగి ఒరే ఏమిట్రా ఈ దరిద్ర పనింది. దాంతో వాడు కళ్ళు విప్పి చూసి బేరమని ఏడ్చి నా లింగ పూజ భంగం అయిపోయింది అన్నట్ట. లింగమా భంగమా దౌర్భాగ్యుడా దొంగ అని వాడిని పక్కకి లాగి చితక్కొట్టేసింది. ఎందుకో తెలియదు కానీ కొంతమంది పనివాళ్ళు చూస్తూ ఉంటాను, పిల్లలు బాధేస్తారని అన్యాయంగాను. పిల్లల్ని కొట్టుకోవడం ఏంటండి కర్మ, కాకపోతే నీకు ఎంత కోపం వస్తే మాత్రం పిల్లల్ని కొట్టుకునేది. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఎంత సహనంగా చూడాలి, వాడిని సహనంగా చూడడం అదొక పెద్ద మంచి పనేది. ఇటువంటి ఈ విషయంలో నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకటి లేడు. మా నాన్నగారు లాంటి ఒక మహానుభావులు, ఒక సాధు పురుషుడు, ఒక పుణ్యాత్ముడు మమ్మల్ని ఎంత బాగా పెంచారో ఆయన జీవితంలో ఒక్కనారు కూడా నన్ను తిట్టలేదు, కొట్టలేదు. అటువంటి తల్లిదండ్రులు భారతదేశంలో మళ్ళీ పుట్టి పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకున్నాను. ఆయన బాగా కోపం వస్తే ఏమిటో తెలుసా, నీ నోట్లో బంగారం పోయా అన్నారంటే కోపం వచ్చిందని అర్థమన్నమాట. అది కూడా కాస్త పళ్ళు అభిగించి సరే ఎంత సహనం అండి, వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. అన్నిటికీ కోపమే కొందరు కనమాట, అంటే కోపం అంటే కోపం, ముఖంలో ఎర్రగా చేసేసుకొని గుండెపోటు చచ్చిపోతారు చివరికి. దానివల్ల పిల్లల్ని సహనంతో పెంచడం, మాట్లాడేటప్పుడు సహనంతో ఉండడం, ఏదన్నా అంటే పెడార్థాలు తీయకుండా ఉండడం, ఇవన్నీ ఉత్తముల యొక్క లక్షణాలు. ఉత్తములకి మధ్యములకి అధములకి తేడా ఏమిటి, ఉత్తములు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు, దేంట్లోనూ తప్పులు పట్టుకోరు. మధ్యములు ఉన్నారు, అన్నిటికీ పెడార్థాలు లాగుతారు. అధములు ఇక వాడు బతుకంత నీచమైనటువంటి వాగుడే వాగుతారు, బండబూతులతో మాట్లాడతారు. మనం ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నిరింగి వారిన ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత ఎంచితివే మునీంద్రోత్తమ అంటాడు మహాభారతంలో. ఎవడు ఉత్తముడో, ఎవడు మధ్యముడో, ఎవడు అధముడో తెలుసుకుని వాళ్లతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఉద్యోగాల్లో అలాంటి వాళ్ళని నియమించాలి. అందులో ముఖ్యంగా టీచింగ్ సైడ్లోకి వెళ్ళేటప్పుడు ఉత్తముడిని నియమించాలి. ఇష్టం వచ్చినట్టు అడ్డవాడిని, ఏదో 10 మార్కులు వచ్చిన వాడిని కూడా ఏదో వంకతో అందులోకి చేస్తే వాడి బతుకు ఎటువంటిది, వాడికి ఏం తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తాడు వాడు, పిచ్చి పనులు చేస్తాడు, పిల్లలు పాడు చేస్తాడు. ఇవాళ అదే జరుగుతోంది. పూర్వకాలంలో ఒక టీచర్ అవ్వాలంటే ఎన్ని పరీక్షలు పెట్టేవారండి, సహనంతో ఉండేవారు, చదువుకునేవారు, మహాత్ములు వాళ్ళు. ఒకవేళ తిట్టినా కొట్టినా పిల్లల్ని మళ్ళీ లాలించేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆ గురువుగారిని అరెస్ట్ చేశారు, లేకపోతే వాడు ఎవడో కొట్టాడు చచ్చిపోయింది. పాపం మొన్న మధ్యన ఒక హైస్కూల్లో పాము వచ్చి పిల్లని కాటేస్తే బాబోయే మంట అంటే మంటంటవ దొంగపీరు కానీ కొట్టాడో చచ్చిపోయింది పిల్ల, పాము కట్టుతో చచ్చిపోయింది. ఇప్పుడు హెచ్ఎంనేమో తీసుకుని జైల్లో పెట్టారు. ఏమిటండి ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. పూర్వం పిల్లలు ఏదైనా చెప్తే ఏం జరిగిందని ముందు పరిశీలించేవారు. పిల్లవాడు ఉదాహరణకి ఓసారి నన్ను తేలు కొట్టింది, అది ఏమిటో నేను చూడలేదు, హై స్కూల్లో ఉన్నాను 7 ఏళ్ళు. అప్పుడు ఒక ఆవిడ సుశీల గారిని, ఒక ఆవిడ ఉండేవారు తోటకూర సుశీల గారిని, ఉండి నుంచి వచ్చేవారు పాపం ఆవిడ. ఆవిడ బాధపడుతున్నాడు ఏమిట్రా అని చూడండి అని వెతికింది, ఇంత చిన్న గాయం కనపడింది. ఒరేది ఏదో తేలు కాటేమో అని ఆవిడ అనుమానించి ముందు మందు వేయించింది. తీరా చూస్తే అక్కడ తేలే ఉంది, తేలు కనపడకపోయినా తేలేమో అని భావించారు ఆవిడ. అందుకే నేను బతికాను, మీకు పురాణం చెబుతున్నాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే టీచర్లలో పూర్వకాలంలో నేను చూసేవాడిని, చాలామందిని చూసేవాడిని అనమాట, చాలా ప్రేమ పిల్లలంటే. పిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చూసేవారు. ఇప్పుడు యుగం మారిపోయింది. దీనికి మూల కారణం ఏమిటంటే వ్యవస్థ. ఈ వ్యవస్థ నుంచి బయటపడాలి. ఇవన్నీ నేను చెప్పాక కలిర్ ధర్మ వినాశక